ஓம் பூர்ணமத பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்யதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்தி. 27வ பேஜ் 2வ மந்திரம். சோபிபேத் தஸ்மாத் ஏகாகி பிபேதி சஹாய மீக்ஷாம் சக்ரே யன்மதன்யத் நாஸ்தி கஸ்மான்னு பிபேமீதி தத ஏவாஸ்ய பயம் வீயாய கஸ்மாத்யபேஷ்யத் த்விதீயாத்வை பயம் பவதி. புருஷவித பிராமணம் 4வ பிராமணம். ஈ பிராமணன்லோ பிரஜாபதி சிருஷ்டி பிரஜாபதி ஸ்துதி செய்யபடிந்தி. பிரஜாபதி அண்டே பிரம்மதேவுடு அனி அண்டாம் மனம். ஆ பிரம்மதேவுன்னே பிரஜாபதி அனி சாஸ்திரம்லோ செப்பபடுத்துந்தி. ஆ பிரம்மதேவுடு எலா சிருஷ்டிம்பபடினாடு எவரிச்சேத சிருஷ்டிம்பபட்டாடு அனி விஷயாన్ని మనకు ఈ మంత్రాల్లో తెలుస్తున్నది. బ్రహ్మదేవుడు అనేది ఒక వ్యక్తి కాదు, అది ఒక పదవి. మామూలు మనుషులే ఎవరైనా ఉపాసన చేస్తే భగవంతుడి గురించి ఆ భక్తుడు ఆ ఉపాసకుడు బ్రహ్మలోకానికి వెళతాడు. ఇంకా మంచి ఉపాసన చేస్తే, చాలా గొప్ప ఉపాసన చేస్తే బ్రహ్మలోకానికి వెళ్ళడమే కాదు, అక్కడ బ్రహ్మ పదవిని కూడా పొందుతాడు. ఉపాసనలోనే రెండు రకాలు చూడండి. మామూలు ఉపాసన చేస్తే బ్రహ్మలోకానికి వెళతాడు, అక్కడ కొద్ది రోజు సంవత్సరాలు ఉంటాడు, తర్వాత క్రమముక్తి పొందుతాడు. క్రమముక్తి ఎలా పొందుతాడు అంటే అక్కడ బ్రహ్మదేవుడి దగ్గర ఉపనిషత్తులు చదివి క్రమముక్తిని పొందుతాడు. ఆ బ్రహ్మదేవుడి సృష్టి ఉన్నంత వరకు, ప్రళయం వచ్చే వరకు ఉండి, ప్రళయం వచ్చిన తర్వాత విదేహముక్తిని పొందుతాడు. అంతకాలం ఉంటాడు ఆయన ఆ ఉపాసకుడు. మరొక ఫలితం ఏంటి, ఇంకా ఎక్కువ గొప్ప ఉపాసన చేస్తే బ్రహ్మలోకానికి వెళ్ళడమే కాదు, బ్రహ్మ పదవిని కూడా పొందుతాడు. ఆ బ్రహ్మ పదవిని పొందుతాడు. పొంది ఏం చేస్తాడంటే సృష్టికర్త అవుతాడు. మీరు కూడా సృష్టికర్త కావచ్చు. ఉపాసన చేసి బ్రహ్మలోకానికి వెళితే ఎవరెవరికి చెయ్యాలనుకుంటే సృష్టి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఆ బ్రహ్మ పదవిని పొంది సృష్టి చేయొచ్చు. ఆ విషయం చెప్తున్నప్పుడు ఇక్కడ బ్రహ్మదేవుడు సృష్టింపబడ్డాడు అని చెప్తున్నది శాస్త్రం. ఈశ్వరుడు బ్రహ్మదేవుణ్ణి సృష్టి చేశాడు అంటే ఏమిటి, ఇక్కడ చక్కగా ఉపాసన చేసినటువంటి ఉపాసకుణ్ణి బ్రహ్మదేవుడు మనసులో తలుచుకోగానే ఆ ఉపాసకుణ్ణి సృష్టించినట్లే బ్రహ్మదేవుడు ఆయన ముందు ప్రత్యక్షం అవుతాడు. అంటే ఆయన మనోకల్పన, ఆ ఉపాసకుడికి మరణ అనంతరం బ్రహ్మలోక ప్రాప్తి, బ్రహ్మ పదవి ప్రాప్తి చేసి ఆయన బ్రహ్మదేవుణ్ణి సృష్టి చేస్తాడు. మొట్టమొదటగా సృష్టింపబడిన వాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మ దేవానాం ప్రథమ సంభభూవా. సరే, అలా సృష్టి అయిన తర్వాత ఆ బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు అంటే ఆ బ్రహ్మదేవుణ్ణి పురమాయించాడు ఈశ్వరుడు. నాయన తర్వాత సృష్టి నువ్వు చెయ్యి అన్నాడు. బ్రహ్మదేవుని ఒక్కడిని సృష్టించి మొదట ఈశ్వరుడు భగవంతుడు, మిగతా సృష్టి అంతా మనుషులు దేవతలు జీవరాశులన్నింటినీ కూడా నువ్వు సృష్టి చెయ్యి అని బాధ్యతనిచ్చేశాడు. అందుకనే బ్రహ్మదేవుడికి సృష్టికర్త అని పేరు. బ్రహ్మదేవుడికి సృష్టికర్త అని పేరు. ఎందుకంటే ఆ సృష్టి కూడా ఆయన ఎలా చేశాడు అంటే, ఆ బ్రహ్మదేవుడు కూడా ఏదో ఒక పదార్థాన్ని తీసుకొని సృష్టి చేయడం కాదు. అక్కడ సృష్టి అంటే భగవంతుడు కూడా ఏదో ఒక పదార్థాన్ని తీసుకొని బ్రహ్మదేవుణ్ణి చేయడం కాదు. భగవంతుడే ఈ సృష్టిగా బ్రహ్మదేవుడిగా వ్యక్తమైనాడు. బ్రహ్మదేవుడే భగవంతుని యొక్క రూపంగా వ్యక్తమవుతాడు బ్రహ్మదేవుడు, లేక భగవంతుడే బ్రహ్మదేవుడిగా వ్యక్తమవుతాడు. అందుకని భగవంతుడే నిమిత్త కారణం, ఉపాదాన కారణం బ్రహ్మదేవుడికి. మరి తర్వాత సృష్టికి ఎవరు కారణం అంటే బ్రహ్మదేవుడు నిమిత్త కారణం, ఉపాదాన కారణం అన్నారు. అప్పుడు బంగారం గొలుసుగా మారిపోతే బంగారం వేరే ఉండదు కదా, ఉంటుంది బంగారం గొలుసు రూపంలో ఉంటుంది. మరి పాలు పెరుగుగా మారితే పాలు ఉండవు కదా అన్న, అట్లా మారరు. బంగారం గొలుసు మారినట్లుగా మారతారు. అంటే బ్రహ్మదేవుడు సృష్టి రూపంలో కనపడతాడు, అంతేకాని బ్రహ్మదేవుడు మారడు పూర్తిగా. దాన్ని వివర్త ఉపాదాన కారణం అన్నాం. ఉపాదాన కారణాలు రెండు రకాలు, ఒకటి మారే ఉపాదాన కారణం, రెండవది మారనటువంటి ఉపాదాన కారణం. పాలు పెరుగుగా మారినప్పుడు పాలు పూర్తిగా తన రూపాన్ని కోల్పోతుంది, తన యొక్క రుచిని కోల్పోతుంది, తన రంగును కోల్పోతుంది పాలు. దాన్ని పరిణామి ఉపాదాన కారణం అంటారు. తాను మారిపోయి వేరేగా అవడం పరిణామి ఉపాదాన కారణం, పూర్తిగా మారిపోయింది. ఇంకా పాలనే పేరే లేదు, పాలనే పేరు లేదు, పాలనే రూపం లేదు, పాలనే రుచి లేదు, ఏమీ లేదు. దాన్ని పరిణామం అంటారు, మార్పు చెందడం. కానీ బంగారం ఆభరణంగా మారినప్పుడు బంగారం రూపం ఉన్నది, బంగారం మెరుపు ఉన్నది, బంగారం అనే పేరున్నది, బంగారపు గొలుసు అంటామే కదా, దాని యొక్క షైనింగ్ ఏం తగ్గలేదు కదా, ఏం మారకుండా ఉన్నది కనుక అది వివర్త ఉపాదాన కారణం అంటారు. తాను మారకుండా వేరేగా కనపడటం. అదేవిధంగా భగవంతుడు మారకుండానే బ్రహ్మదేవుడుగా తన అవతారాన్ని వ్యక్తం చేస్తాడు. అదేవిధంగా బ్రహ్మదేవుడు కూడా మారకుండా ఈ సృష్టిగా వ్యక్తమవుతాడు. అలా వ్యక్తం కావడానికి ముందు ఈ రెండవ మంత్రంలో ఏం చెప్పబడింది, మొదట భగవంతుడు ఒక్క బ్రహ్మనే సృష్టి చేశాడు. అప్పుడు ఒంటరిగా ఉన్నాడు బ్రహ్మదేవుడు, భయపడ్డాడు, విభేతి, తన్నొక్కడే ఉన్నాను అనే బాధ. చుట్టుపక్కల చూశాడు, అటు ఇటు చూస్తే ఎవరు లేరు. ఎవరు లేకపోయేటప్పటికీ భయం వేసింది. భయం వేసి మళ్ళీ అనుకున్నాడు, ఎవరు లేకపోతే ఎందుకు భయపడుతున్నాను నేను, రెండో వాళ్ళు ఉంటే కదా భయపడాలి. ద్వితీయాద్వైహి భయం భవతి, దేన్ని చూసి భయపడాలి నేను, రెండవది ఉంటే కదా భయపడాలి. భయం అనేది ఎప్పుడు కూడా ఒక దాని నుంచి వస్తుంది, ఒక కారణం వలన వస్తుంది. రెండవది లేనప్పుడు భయం ఎట్లా వస్తుందని చెప్పి ఆలోచించాడు మళ్ళీ. కనుక నేను భయపడాల్సిన పని లేదు అని చెప్పి అనుకున్నాడు. అనుకొని సరే నన్ను సృష్టి చేయమన్నాడు కదా భగవంతుడు అని చెప్పి సృష్టి చేయడానికి సంకల్పించాడు. ఈ మూడవ మంత్రం నుంచి సృష్టి మొదలవుతుంది. ఎలా సృష్టి చేశాడు అనే దాన్ని మనం క్రిందటి వారం చూసాం. పోయిన సృష్టిలో జీవులు ఏ ఏ కర్మలతో ఉండి ఉన్నారో ఆ జీవులందరినీ వాళ్ళ కర్మానుసారం సృష్టి చేశాడు. పోయిన సృష్టిలో జీవులందరూ కొన్ని కర్మలు చేస్తున్నారు, ఆ కర్మానుసారం వాళ్ళకి శరీరాలను ఇవ్వాలి. మనిషి శరీరమా, పక్షి శరీరమా, జంతు శరీరమా, అవన్నీ దానికి తగినట్లుగా ఇవ్వాలి. సుఖము దుఃఖం, కష్టాలు నష్టాలు, సంతోషం, ఇవన్నీ కూడా వాళ్ళ కర్మలు చూసి చిట్టా అంటారు. చూసారు చిత్రగుప్తుడు చిట్టాలాగా అవన్నీ చూస్తాడనమాట. చూసి వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళకు ఆ శరీరాన్ని ఇస్తాడు. అంతేకాని ఆయన నిర్ణయించి ఏ కర్మని వీళ్ళకి సుఖం వీళ్ళకి దుఃఖం అని చెప్పి నిర్ణయించాడు భగవంతుడు. మన చేసిన కర్మలు మనకు సుఖరూపంలో దుఃఖరూపంలో వస్తాయి అన్నారు. కనుక దానివల్ల మనకేం తెలుస్తుందంటే మనం మంచి కర్మలు చేస్తూ ఉంటే సుఖం వస్తుంది, చెడు కర్మలు చేస్తే దుఃఖం వస్తుంది. ఏమండి నేను ఈ జన్మలో చేయలేదు కదా చెడు కర్మలు, మరి దుఃఖం వస్తుంది అంటే ఇప్పుడు చెడు కర్మలు చేసినవి కాదు, ఎప్పుడెప్పుడో చేసినవన్నీ ఇప్పుడు వస్తున్నాయి, అవన్నీ కూడా పోవాలంటే దుఃఖం వస్తే ఇంకా ఎక్స్ట్రా పుణ్యం చేయాలన్నమాట. ఇప్పుడు మంచి పనులు చేసే దేనికోసం, నెక్స్ట్ పాపం జన్మ రాకుండా, కష్టం రాకుండా ఉండడానికి. మరి ఇప్పుడు పడే కష్టం రాకుండా ఉండాలి అంటే ఇంకా మంచి పనులు చేయాలి, మంచి పనులు చేస్తూ ఉంటే పాప ప్రారంభం కొంచెం తగ్గుతుంది. మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులు. మంచి పనులు అంటే ఏమిటండి అని అడగండి మళ్ళీ. అది తెలియని వాడు ఎవరూ లేరు. భగవద్గీతలోనే చదివాం, యజ్ఞ దానం తపస్సు సత్యం అహింస ఇవన్నీ కూడా మంచి పనులు, అవన్నీ చెయ్యాలి అని మనకు శాస్త్రం చెప్తున్నది. తర్వాత మూడవ మంత్రం చదువుతాం ఇప్పుడు. తర్వాత పేజీ 28వ పేజీ. ముందు భయపడ్డాడు, తర్వాత భయపడిన అవసరం లేదనుకున్నాడు, భయం మానేశాడు, భయం పోయింది. మళ్ళీ ఏమనిపించింది మనసులో ఆయన భావాలు ఇవన్నీ బ్రహ్మదేవుడి గారికి మనసులో వచ్చిన ఆలోచనలు అని అర్థం. మూడవ మంత్రం, సవైనైవరే మే తస్మాదేకాకీ నరమతే సద్వితీయమైచ్ఛతే సహైతమానాస యథా స్త్రీ పుమాంసౌ సంపరిష్వక్తౌ సహా ఇమమేవాత్మానం ద్వేధా పాతయతే తతః పతిశ్చ పత్నీ చ అభవతాం తస్మాదిదం అర్ధమృగలమివ అర్ధమృగలమివ స్వయితిః స్యాహ యాజ్ఞవల్క్యః తస్మాదయం ఆకాశః స్త్రియా పూర్యత ఏవ తాం సమభవత్ తతో మనుష్యా అజాయంత. స్మాహ స్యాహ ఇల్ల స్వ ఇతిహ స్మాహ అస్మ ప్లస్ ఆహ ఆహ యాజ్ఞవల్క్యః హస్మ ఆహ యాజ్ఞవల్క్యః సవైనైవ రేమేన. ఒంటరిగా ఉండి ఎట్లా ఆనందిస్తాను నేను అనుకున్నాడు. మొదట భయం, భయం పోయింది, ఇప్పుడు ఆనందం కావాలి అనుకున్నాడు. ఆనందం కావాలి అంటే ఒంటరిగా ఉంటే ఆనందం ఎట్లా వస్తుంది? రెండో వస్తువు లేకుండా ఆనందం ఎట్లా వస్తుంది? సవైనైవ రేమి, నేను ఆనందించలేను కదా ఒక్కడిగా ఉండి. ఎందుకంటే ఏకాకి నరమతే, ఒంటరిగా ఉండేవాడు ఎట్లా ఆనందంగా ఉంటాడు? ఒంటరిగా ఉన్న వ్యక్తి ఎలా ఆనందంగా ఉంటాడు? ఏకాకి నరమతే, ఒంటరిగా ఉండేవాళ్ళు సంతోషంగా ఉండలేరే అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడు? సహా ద్వితీయ మైచ్ఛత్, రెండవది కావాలని కోరుకున్నాడు. రెండవ పదార్థం కావాలని భావించాడు. ఐచ్ఛత్ మనసులో అనుకున్నాడు. సహా ఏతావాన్ అస్య యథా స్త్రీ పుమాంసౌ సంపరిష్వక్తః సంపరిష్వక్తౌ. ఈ విధంగా అనుకోగానే ఆయన మనసులో నుంచి సంకల్పమాత్రేణ ఒక స్త్రీ ఒక పురుషుడు వచ్చారు ఇద్దరు. ఇట్లా అంటుకొని కమల పిల్లలు వచ్చినట్లుగా ఒక స్త్రీ ఒక పురుషుడు ఇద్దరు కమల పిల్లలాగా కలిసి ఇట్లా వచ్చారు ఆయన మనసులో. ఇట్లా మా సంకల్పం చేయగానే ఇద్దరు ఇట్లా రాగానే వాళ్ళు ఎలా ఉన్నారట? ఇమమేవ ఆత్మానం ద్వేధాపాతయత్, తన నుంచి ఇమమేవ ఆత్మానం, తన స్వరూపం నుంచే, తన ఆలోచన నుంచి, తన మనసులో నుంచి, తన నుంచే ఈ ఇద్దరు కూడా వచ్చారు. వాళ్ళెవరుట వచ్చిన వాళ్ళు? స్త్రీ పుమాంసౌ సంపరిష్వక్తౌ, ఒక స్త్రీ ఒక పురుషుడు. పురుషుడి పేరు మను, స్త్రీ పేరు శతరూప. శతరూప మను ఇద్దరు సంపరిష్వక్తం అంటే ఆలింగనం చేసుకున్నట్లుగా వచ్చారు. సంపరిశ్వత్తం అంటే కౌగిలించుకోవడం, ఆలింగనం చేసుకున్నట్లుగా వచ్చారు అన్నాడు. దానికి ఉపనిషత్తు చెప్తోంది, తతః పతిశ్చే పత్నీచే అభవతాం. వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తల్లాగా అయినారట. అర్ధనారీశ్వరి ఏ విధంగా అంటే, తస్మాదిదం అర్ధవృగలమివ స్వః ఇతి హస్మ. ఇద్దరు ఎట్లా ఉన్నారటంటే, మన వేరుశనగ బద్దలు ఉంటాయి చూసారా, భృగలమివ అంటే దళం. మన ఏ ధాన్యం అన్నా తీసుకోండి, కందులు కానీ ఈ పెసలు కానీ వేరుశనగలు కానీ అన్ని ధాన్యాలకి దాదాపు రెండు ఉంటాయి కలిసి, మినువులు కానీ బద్దలు, రెండు బద్దలు కలిసి ఉంటేనే అది ఒక ధాన్యం అవుతుంది. ఒక్కటైతే ధాన్యం కాదు, అది ఒక ధాన్యం పరిపూర్ణం కాదు, ఒక బద్ద పరిపూర్ణం కాదు, రెండవ బద్ద ఉంటేనే పరిపూర్ణం అది. అవునా, ఒక బద్ద ఉన్నదనుకోండి, రెండవ బద్ద లేకపోతే అక్కడ ఖాళీగా ఉన్నట్లే కదా. ఆకాశః అన్నారు, అక్కడ ఏమీ లేనట్లే కదా. అందుకని దీనికి పరిపూర్ణత రాదు, అక్కడ ఎంటీగా ఉన్నట్లు అవుతుంది. అందుకని రెండవ బద్ద ఉంటేనే అవతలి బద్దకి బద్ద అంటాం, దాన్ని ద్విదళం భృగలం అన్నారు. ఇక్కడ భృగలం ద్విదళం బద్దలు అంటాం మనం. అవి ఉంటేనే దానికి విలువ ఉంటుంది, పూర్ణం అంటాం దాన్ని, పూర్ణ ధాన్యం. అలా ఉన్నారట వీళ్ళిద్దరు. దాన్నే అర్ధనారీశ్వరుడు అని చెప్పి పురాణంలో చెప్పారు. స్త్రీ పురుషుడు ఇద్దరు కూడా పతి పత్ని. పతి పతి ఎప్పుడవుతాడు? పత్ని ఉంటే పతి అవుతాడు. పత్ని ఎప్పుడవుతుంది? పతి ఉంటే పత్ని అవుతుంది. స్త్రీ కూడా ఎప్పుడు వివాహం అవుతుందో అప్పుడే పరిపూర్ణత పొందినట్లు, పురుషుడు కూడా వివాహం అయితేనే పరిపూర్ణత పొందినట్లు అని సృష్టి మొదటి నుంచే వస్తున్నది అట్లా. మరి సన్యాసులు ఒంటరిగా ఉంటున్నారు కదండి. అంటే సన్యాసులు అంతకుముందు జన్మలో వివాహం చేసుకున్నారు. సన్యాసులు కూడా నాలుగు ఆశ్రమాలు ముఖ్యం. అందుకని ఇప్పుడు ఎవరైనా సన్యాసం తీసుకుంటే వివాహం చేసుకోకుండా, అట్లా తీసుకున్న వాళ్ళు క్రిందటి జన్మలో వివాహం చేసుకున్నారు, ద్విదళంగా ఉండి ఇప్పుడు ఏకదళమైనాడు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కనుక ఎవరైనా సరే పరిపూర్ణం కావాలి అంటే మొదట వివాహం చేసుకోవాలి. అలా ఇక్కడ ద్వి భృగలమివ స్వ ఇతి ఈ విధంగా ఉన్నారు. పతి పత్ని చే పరిష్వక్తౌ, ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నట్లుగా ఇద్దరు ఆయన మానసికంగా మనోమాత్రేణ సంకల్పమాత్రేణ అలా వ్యక్తమైనారట. స్త్రీ పురుషులు ఇద్దరు పతి పత్ని అలా వ్యక్తం కాగానే దడవాలి వలే ఎవరు చెప్పారట ఇది? యాజ్ఞవల్క్యే ఆహా. యాజ్ఞవల్క్యుడు ఈ విషయాన్ని జనక మహారాజుకు చెప్తున్నాడు. యాజ్ఞవల్క్యుడు ఎవరు అంటే యజ్ఞవల్క్య పుత్ర. యజ్ఞ అంటే వేదం, యజ్ఞాలు యాగాలన్నీ వేదాల్లో చెప్పబడినవి కదా చేసేది. వల్క్య అంటే గురు, యజ్ఞాలన్నీ చేయించడానికి గురు ఎవరో ఆయన యజ్ఞవల్క్య. వేదాలలో చెప్పబడినటువంటి యజ్ఞాలని అగ్నిహోత్ర కర్మలని ఎవరైతే చేయిస్తారో గురువుగా ఉండి ఆయన యజ్ఞవల్క్య. యజ్ఞవల్క్యస్య పుత్ర అపత్యం పుమాన్ యాజ్ఞవల్క్య. అందుకని యాజ్ఞవల్క్యుడి తండ్రి యజ్ఞాలు చేయించడంలో గురువు ఆయన. అందువల్ల యజ్ఞవల్క్యుడికి పుట్టడం వలన యాజ్ఞవల్క్యుడు అని పేరు ఈయనకి. ఈ బృహదారణ్యకంలో చెప్పబడే గురువు, బృహదారణ్యక మొత్తం ఆయనే బోధించేది. యాజ్ఞవల్క్యుడు పెద్ద ఋషి, యాజ్ఞవల్క్య ఋషి. ఆహా, ఈ విషయాన్ని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు. యాజ్ఞవల్క్య ఆహా, తస్మాద్ అయం ఆకాశః స్త్రియా పూర్యత ఏవ. తస్మాద్ అయం ఆకాశః, ఈ యొక్క ఆకాశ అంటే ఏమిటి? ఖాళీ చోటు. ఆ ఖాళీ చోటు స్త్రీ చేత నింపబడింది. పురుషుణ్ణి సృష్టించాట ముందు, పురుషుడు ఒక్కటి సృష్టిస్తే ఏం బాగుంటుంది స్త్రీ లేకుండా అని చెప్పి, పూర్ణం కాలేదే నా సృష్టి అనుకున్నాడు ఆయన. ఆ ఖాళీ స్థలంలో ఇంకొక దళం రావాలి కనుక ఆ సంకల్పం చేయగానే ద్విదళం అన్నాడు. స్త్రీ పూర్యత అన్నారు. స్త్రియా పూర్యత ఏవ, స్త్రీ చేత నింపాడు ఆ యొక్క దళాన్ని, పూర్ణం చేశాడు. ఒక దళం ఉంటే రెండో దళాన్ని కూడా పూర్ణం చేశాడు. రెండు కలిసి అంటుకొని ఉంటాయి చూసారా. తర్వాత మన రోడ్లో వేసి దంచుటం, అది వేరే. కానీ వచ్చేటప్పుడు ఎంత గట్టిగా ఒకటికొకటి ఆలింగనం చేసుకున్నట్లుగా ఉంటాయి చూడండి. అంటే పతి పత్ని అట్లా ఉండాలి అని అర్థం. అంటే శరీరాలు అతుక్కోమని కాదు అర్థం, అక్కడ మనస్సులు మనస్సులు ఒకటి కావాలి. ఒకళ్ళు ఉంటేనే ఇంకొకళ్ళు పరిపూర్ణం అనేటువంటిది అక్కడ చెప్పబడింది. ఈ విధంగా స్త్రియాపూర్యత ఏవ తాం సమభవత్ యతోహ తతః మనుష్యాః అజాయంత. వాళ్ళిద్దరి నుంచే మనుషులు వచ్చారు. తర్వాత మనుసంతతి అంటాం. మనువు నుంచి వచ్చిన వాళ్లే, మనుషత రూపం నుంచి వచ్చిన వాళ్లే మనుసంతతి. మానవ ఇంగ్లీష్లో మ్యాన్ అని వచ్చింది చూడండి. మ్యాన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మను మనుసంతతి మానవాహ. మనందరం మనుషులం కదా, మానవాహ. ఇంగ్లీష్లో మ్యాన్ అనేది మనుషుడి నుంచి వచ్చింది. మా మనిషి ఉమన్ ఆల్సో, ఉమన్లో కూడా మ్యాన్ ఉన్నాడు కదా, మనుసంతతి అన్నారు. ఈ దళం చూసారా, ద్విదళం. ఈ దాల్ అనే హిందీ పదం కూడా దళంలో నుంచి వచ్చింది. పప్పు ధాన్యాలన్నిటికీ దాల్ అని పేరు. పప్పు ధాన్యాలన్నిటికీ దళం అంటారు చూసారా. రెండు దళాలు కలిస్తే దాల్ అయింది అది. పప్పు ధాన్యాలన్నిటి దాల్ అని ఎట్లా వచ్చింది? అది మన భాషే, మొదటి నుంచి ఇక్కడి నుంచి వస్తుంది అక్కడికి. సంస్కృతం నుంచే అన్ని భాషల్లోకి వెళ్ళింది. అట్లా అన్ని గుర్తుకొస్తుంటాయి అప్పుడప్పుడు. తర్వాత తర్వాత మంత్రం చదువుతాం. నాలుగవ మంత్రం. ఆ దంపతుల నుండి మనుషులు పుట్టారు అని చెప్పారు. ఇంతటితో ఈ మంత్రం అయిపోయింది. సరే, ఇప్పుడు ఏమైందంటే, ఈ శతరూప రాబోయే మంత్రం ఏం చెప్తోందంటే, ముందే చెప్తా కథ. ఈ శతరూప గిల్ట్గా ఫీల్ అయింది. గిల్ట్ అంటే పరితాపం, పశ్చాత్తాపం. గిల్ట్గా పశ్చాత్తాపట్ట అనమాట. అయ్యో ఇదేమిటి, మేము ఇద్దరం ఒక ఆయన నుంచే పుట్టితే ఆయన నాకు సోదరుడితో సమానం కదా, ఈయనకి నా పత్తి ఎట్లవుతాడు అని చెప్పి ఆలోచన వచ్చిందట. ఈయన నాకు పత్తి ఎట్లవుతాడు, మేమిద్దరం బ్రహ్మదేవుడి నుంచే కదా పుట్టాము, నాకు సోదరుడితో సమానం కదా ఆయన, మేమిద్దరం సగోత్రీకులం అవుతాం కదా, సగోత్రంలో ఎట్లా మ్యారేజ్ చేసుకుంటాం అని చెప్పి వచ్చిందట ఆవిడకి. అప్పుడు ఆలోచన అవసరం లేదు అసలు, అయినా వచ్చింది ఆవిడకి. ఏదో పనికిరాని ఒక పశ్చాత్తాపం. కానీ ఆ పశ్చాత్తాపం తర్వాత మంచికే అయింది. ఆ పశ్చాత్తాపం కూడా మంచికే జరుగుతుంది, తర్వాత శుభమవుతుంది. ఏమిటిది అంటే, ఇలా ఎలా చేసుకుంటావు, నాకు ఇష్టం లేదు, నేను ఐ డోంట్ వాంట్ టు మ్యారీ అంది. నేను నిన్ను భర్తగా స్వీకరించను. భర్తగా స్వీకరిస్తే పిల్లలు పుడతారు, కనుక మన ఇద్దరికి పిల్లలు పుట్టడానికి వీలు లేదు అని చెప్పి ఏం చేసిందట ఆవిడ, ఆవులాగా మారిపోయి పరిగెత్తడం మొదలుపెట్టింది. షీ కౌ, షీ కౌ అంటే తెలుసు కదా, షీ కౌ అంటే ఆడ అనమాట. కౌ అంటే ఒక స్త్రీ లాగా, ఆవు రూపం అనమాట అది. ఆవు మరి ఆవిడ స్త్రీ కదా, అందుకని ఆవుగా మారిందంటే స్త్రీ ఆవు అనమాట. మారిపోయి పరిగెడుతున్నది. పరిగెడుతుంటే మను ఏం చేశాడు, ఆడ వెంట పరిగెట్టాడు. ఈయన తెలివిగలవాడు, నేను వృషభంలాగా మారాడు, ఆయన ఎద్దులాగా మారి రూపం మారి భారీగా స్వీకరించాడు ఆ గోవుని. అప్పుడు ఆ గోసంతది రావడం మొదలుపెట్టింది అట్లా. సరే మళ్ళీ పరిగెట్టడం మొదలుపెట్టింది ఆవిడ, ఎట్లాగైనా తప్పించుకోవాలి నుంచి అని చెప్పి ఏం చేసింది, మేకలాగా మారిపోయింది. మేకలాగా మారిపోయి పరిగెడుతూ ఉంటే ఈయన ఆవిడ షీ గోట్, హీ బికేమ్ హీ గోట్. ఆ రూపం పురుషుడి రూపంగా ఆయన ఆ మేక రూపం మార్చుకొని మళ్ళీ ఆ సంతతి రావడం మొదలుపెట్టింది. అట్లాగే పొట్టేళ్ళు, గొర్రెలు, రకరకాల జీవరాశులు ఎన్నైతే ఉన్నాయో, స్త్రీ పురుష, స్త్రీ పురుష, మేల్ ఫిమేల్, మేల్ ఫిమేల్ అనమాట అన్ని జీవరాశులు. అందుకని ఇప్పుడు మన సృష్టిలో చూస్తే ప్రతి జీవరాశి పుంలింగం, స్త్రీలింగం రెండు ఉంటాయి. ఒకే లింగం ఉన్నటువంటి జీవరాశి లేదు చూసారా. స్త్రీలింగానే ఉన్న జీవరాశి ఉన్నదా, పుంలింగమే ఉన్నటువంటి జీవరాశి ఉందా? లేదు. ప్రతి జీవరాశి దళం, ద్విదళం. ఈ పని ఎవరు చేశారంటే శతరూప చేసిన పని. పరిగెత్తి 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 అన్ని జీవరాశులు, పక్షులు రకరకాలుగా మారింది ఆవిడ. అంటే ఆవిడ అలా పశ్చాత్తాపం పడినది కూడా మంచికే జరిగింది. ఏనుగులు, గుర్రాలు, పొట్టేళ్ళు, గొర్రెలు, ఇవన్నీ రకరకాల జీవరాశులు, పక్షులు, రకరకాల పక్షులు, రకరకాల జీవరాశులు, కీటకాలు, క్రిములు అన్నీ కూడా రకరకాలుగా మారేటప్పటికీ అదేవిధంగా ఆయన కూడా రకరకాలుగా మారుతూ అన్ని జీవరాశుల్లో పురుషతత్వంగా స్త్రీతత్వంగా అలా మారబట్టి ఇంత సృష్టి జరిగిందట. అప్పుడు శతరూప పశ్చాత్తాపం మంచికే జరిగింది అంటారు. అక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆయన శతరూప పశ్చాత్తాప పడాల్సిన పని లేదు. ఎందుకంటే సగోత్రీకులైతే వివాహం చేసుకోకూడదు, అంటే ఒకే గోత్రం అయితే, ఒకే తల్లిదండ్రికి పుట్టిన వాళ్ళు ఒకే గోత్రీకులు అవుతారు కదా. ఒక గోత్రంలో ఉన్నప్పుడు భారద్వాజస గోత్రం, కౌండిన్యస గోత్రం, గర్గ గోత్రం అని ఎట్లా ఉంటుంది, ఆ గోత్రంలో ఉన్నవాడు వివాహం చేసుకోకూడదు అని చెప్పి తర్వాత నియమం వచ్చింది. డాక్టర్లు కూడా అదే అంటారు, ఒక గోత్రంలో ఒకే రిలేషన్లో చేసుకుంటే మంచిది కాదు అంటారు. కానీ అప్పుడు శతరూప మను ఉన్నప్పుడు వేరే గోత్రం లేదు, వేరే గోత్రం లేదు, ఒకటే గోత్రం ఉన్నదే, కనుక ఆ నియమం అప్పుడు లేదు అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక గోత్రంలోనే చేసుకోకూడదు అని పశ్చాత్తాపం ఆయన, ఆమెకి అవసరం లేని పశ్చాత్తాపం, అది అన్నెసెసరీ రిపెంటెన్స్, అన్నెసెసరీ గిల్ట్ అంటారు దాన్ని. నెసెసరీ గిల్ట్ కాదు అది, అన్నెసెసరీ గిల్ట్, అవసరం లేనటువంటి పశ్చాత్తాపం. ఎందుకంటే సగోత్రం ఏమిటి, రెండో గోత్రం ఉంటే కదా నువ్వు బాధపడటానికి, రెండో గోత్రమే లేదు కదా. ఇప్పుడు భార్యాభర్తలు మీరు అయిన తర్వాత తర్వాత కదా గోత్రాలు మారతాయి. ఇప్పుడు ఇద్దరే కదా ఉన్నది, ఇంకో కుటుంబం లేదు. ఇంకో కుటుంబం వచ్చి ఇంకో కుటుంబం వస్తే మూడు కుటుంబాలు, నాలుగు కుటుంబాలు, ఐదు కుటుంబాలు అయితే అప్పుడు సగోత్రమా విగోత్రమా అని కన్ఫ్యూషన్ రావచ్చు. అర్థమవుతుందా? దీని మీద పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్లు చేస్తారు అందరు. ఎందుకంటే కొన్ని విషయాలని శాస్త్రంలో చెప్పినవి మనం సరి అయిన దృక్పథంతో చూడాలి, లేకపోతే మనకు కన్ఫ్యూషన్ వస్తుంది. ఇప్పుడు సగోత్రం విగోత్రం, వేరే గోత్రం అంటే వేరే వాళ్ళు ఉంటేనే కదా నీకు ఆ బాధ రావాలి, ఉన్నది ఒకటే గోత్రం. కనుక ఈ గోత్రం ప్రాబ్లం అప్పుడు రైజ్ కాదు అసలు యాక్చువల్గా. ఇప్పుడు వేరే గోత్రాల వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు సగోత్రంలో చేసుకోకూడదు అని నియమం ఉంటుంది. కానీ ఉన్నదే ఒక గోత్రం, ఇంకేంటి గోత్రం, అప్పుడు గోత్రాల యొక్క నియమం లేదు. ఎప్పుడు వాళ్ళిద్దరు ఉన్నప్పుడు మాత్రమే ఆ క్షణం, కనుక గోత్రంతో పని లేదప్పుడు. కానీ ఆవిడకి ఆ సమయంలో అనవసరమైనటువంటి పశ్చాత్తాపం రావడం ఎందుకు వచ్చింది అంటే ఇవన్నీ రావడం కోసం, ఈ జీవరాశులన్నీ అని. సృష్టిలో మంచి చెడు అనేది మానవులు నిర్ణయించలేరు, మానవుల బుద్ధికి అందనటువంటిది శాస్త్రం. ఈ మానవుల బుద్ధి చాలా సంకుచితం, చాలా చాలా సంకుచితం. నేను ఒకసారి చూసా ఈమెయిల్లో ఒక చోట ఈ ఇన్సిడెంట్ని వేరే మతాల వాళ్ళు దూషించడం, నిందించడం రకరకాలుగా చేయడం ఉంది పెద్ద ఆర్టికల్. అది మన వాళ్ళు చదువుతారు, ఎవరు ఏ శాస్త్రం చదవని వాళ్ళందరూ చదువుతారు అది. ఆహా ఇన్ని దోషాలు ఉన్నాయా మా శాస్త్రంలో అంటారు. వేదంలో దోషం లేదు, మన బుద్ధిలో దోషం ఉంది. కనుక వేదాన్ని అర్థం చేసుకునేటటువంటి బుద్ధి మానవులకు లేదు. వేదాలలో చెప్పింది అర్థం చేసుకోవడం సామాన్య మానవులకి అర్థమయ్యేది కాదు. అది సామాన్య మానవుడు అర్థం చేసుకోలేడు, ఋషి కావాలి. ఋషి అయిన వాడే అర్థం చేసుకుంటాడు ఏది ధర్మం, ఏది మంచి, ఏది చెడు అనేది, ఎంతవరకు ఎక్కడ అనేది, నియమాలు ఇవన్నీ కూడా సామాన్య మానవులకు అర్థం కావు. అందుకని వేదాన్ని అర్థం చేసుకోవడానికి వేరే దృక్పథం కావాలి. మన మామూలు బుద్ధితో చూస్తే, మనుషుల బుద్ధితో చూస్తే అర్థమయ్యేది కాదు అది. అందుకని ఇప్పుడు మనం ఈ విషయాన్ని, ఆవిడ పశ్చాత్తాపడడం అవసరం లేకపోయినా పడింది, అది మంచికే జరిగింది, ఎందుకు పడవలసిన అవసరం లేదంటే రెండో గోత్రం వాళ్ళు లేరు కనుక అప్పుడు పశ్చాత్తాపడాల్సిన పని లేదు కనుక. అది సృష్టి అంటే మామూలుగా అందరిలాగా కాదు, మనసులో అనుకోవడమే కదా సంకల్పం. అప్పుడు సంకల్ప బలం, బ్రహ్మదేవుడే స్త్రీగా పురుషుడిగా వ్యక్తమైనాడు. అక్కడి నుంచి యాడమ్ అండ్ ఈవ్ అంటుంటారు చూసారా వాళ్ళు, అక్కడి నుంచి వీళ్ళకి కోరికలు, మనుషులు రకరకాలుగా మారి ఇంద్రియ భోగాలు దిగజారారు. కానీ మామూలుగా సృష్టిలో దోషం లేదు అస్సలు. సృష్టి అనేది ఒక అద్భుతమైనటువంటి కల్పన, భగవంతుడి కల్పన అది. ఆ కల్పన నుంచి మనం దిగజారాం. మనుషులు మానవ మాత్రులు ఇంద్రియ భోగ లాలసులై ఆ యొక్క కల్పన నుంచి దిగజారడం వలన మనకు ఈ దిగజారినటువంటి మనస్సుతో చూస్తాం మనం అన్నీ. కానీ ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఇంకా మీరు ఆలోచించుకోవాలి ఇంటికి వెళ్ళి. మనుషులు ఈ ఇంద్రియ భోగాలతో సంబంధాలను చూస్తూ చూస్తూ దిగజారాడు మనిషి. మనిషి మానవుడు ఆ మానసికంగా దిగజారి ఆ దిగజారిన మనసుతో అన్ని చూస్తాడు. ఆ కోణం నుంచి చూడటం వలన అన్ని దోషాలే కనపడతాయి. కనుక ఆ కోణంలో నుంచి చూసే దోషాలు చూసేవాడికి మనం చెప్పాల్సిన పని లేదు, వాడికి అర్థమూ కాదు. కనుక వాడి కోణం మారాలి. అలా మారాలి అంటే శాస్త్రం చదవాలి. అందుకని మనం వాడు మారేది లేదు, వాళ్ళు కోణాలు మారవు. ఎందుకంటే కోణాలు మారాలంటే తపస్సు చెయ్యాలి. తపస్సు చేసి ఇంద్రియ మనస్సుల నుంచి అతీతంగా దాటి రావాలి. అలా రాగలిగినప్పుడు, రాగలిగితే వస్తే ప్రశ్నించడు, రానప్పుడు ప్రశ్నిస్తాడు. ప్రశ్నించిన వాడికి చెప్పినా అర్థం కాదు, ఎందుకంటే తపశ్శక్తి లేదు కనుక అర్థం కాదు. కనుక ఏ విధంగా చూసినా వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం మంచిది. సరే, మంత్రం చదవకుండానే ఇంత కథ చెప్పేసారు ఏమిటండి అన్నారు. ఇది విషయం, మంత్రం చదివేస్తాం ఇప్పుడు. 29వ పేజీ 4వ మంత్రం. ఇక్కడ సా అని ఉన్నది, దాన్ని సోగా మార్చుకోండి. సోహేయమీక్షాం చక్రే కథన్ను మాత్మనః ఏవ జనయిత్వా సంభవతి హంత తిరోసానీతి సా గౌరవవత్ ఋషభ ఇతరః తాం సమీవాభవత్ తతో గావో జాయంత వడవేతరాభవత్ అశ్వవృష ఇతరః గర్థభీతరా గర్థభ ఇతరః తాం సమీవాభవత్ తతః ఏకశఫమజాయత అజేతరాభవత్ వస్త ఇతరః అవిరతరామేష ఇతరః తాం సమీవాభవత్ తతోజామయో అజాయంత ఏవమేవ యదిదం కించ మిథునం ఆ పిపీలికాంభ్యః తత్సర్వమసృజత. సర్వం అసృజత, మొత్తం కూడా ఉద్భవించింది. అసృజత అంటే పుట్టింపబడింది అని అర్థం. ఎలా వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. సహా అయం ఈక్షాం చక్రే. సో వా ఇంది ఇక్కడ సా. సా అనేది సంధిలో సో అని ఉండాలి, ఇక్కడ సా అని ఇచ్చారు. సాహ ఇయం ఈక్షాం చక్రే. ఆమె మనసులో అనుకుందట, శతరూప ఏమనుకున్నది, ఆత్మనః ఏవ జనయిత్వా అంటే ఆత్మనః అంటే తండ్రి, ఒక తండ్రి నుంచి పుట్టిన వాళ్ళం ఇద్దరం. జనయిత్వా సం ఆత్మనః ఏవ జనయిత్వా సంభవతి, మేమిద్దరం కూడా ఒక తండ్రి నుంచి వచ్చిన వాళ్ళమే కదా, కనుక ఎలా మేమిద్దరు మా ఇద్దరి నుంచి మళ్ళీ సంతానం వస్తుంది అనుకున్నదట. అనుకొని ఏం చేసింది, హంత తిరో అసానీతి నేను ఈయన కనపడకుండా పారిపోదాం అనుకున్నదట. తిరో అసాని కనపడకుండా ఎక్కడైనా దాక్కుందాం అనుకున్నదట. అనుకొని సా గౌరవ భవత్, ఎంతసేపు బడిగెడుతుంది అందుకని ఆవు అయిపోయిందిట. గౌహు అభవత్, ఆయన వృషభంగా మారిపోయినాడు. మారిపోయిన తర్వాత ఇద్దరికి మామూలు ప్రకృతి కదా, ప్రకృతి సహజంగా వాళ్ళిద్దరూ ఆ వృషభం ఆవు కలిసి సంతానాన్ని కంటున్నాయి. తర్వాత తాం సమీభావవత్, సమీభావవత్ అంటే ఒకటైనారు వాళ్ళిద్దరు, గౌ అండ్ వృషభం, ఎద్దు ఆవు ఒకటైనవి. అట్లాగే గేదెలు దున్నలు రకరకాలన్నమాట. ఇక్కడ కొన్ని శాంపుల్స్ చెప్పారు, అవన్నీ మీకు తెలుగులో ఉన్నాయి, ట్రాన్స్లేషన్ మీరు చదువుకోవచ్చు. అది ప్రతిదీ నేను చెప్పను ఇంకా. తర్వాత గాడిద, ఆడగాడిద, పురుష గాడిదని ఇట్లా రకరకాలుగా చెప్పారు. పక్షులు జంతువులన్నీ కూడా, అంటే మేకలు గొర్రెలు పొట్టేళ్ళు రకరకాలన్నీ వచ్చినాయి మరి సృష్టిలో. ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైంది, మేష ఇతరహ అజహ అని రకరకాలు చెప్పారు. నాలుగు అంటే కాళ్ళ గిట్టలు, రెండు గిట్టలున్న కాళ్ళు, నాలుగు గిట్టలున్న కాళ్ళు అట్లాంటివి కూడా చెప్పారు. ఇక్కడ రకరకాల జంతువులు అన్నమాట, అవన్నీ చెప్పారు. ఇట్లా ఈ విధంగా సృష్టి ఆ పిపీలికాభ్య చీమ వరకు, పిపీలిక అంటే చీమ, చీమ వరకు ఆడచీమ మగచీమ, ఆడయిగ మగయిగ, ఇట్లా ఆడా మగ ఆడా మగ అని 84 కోట్ల జీవరాశులు పుట్టినాయి. ఇలా పుట్టిన తర్వాత సృష్టి అయిందట. అయిన తర్వాత ఏమైంది, తర్వాత చెప్తున్నారు. 5వ మంత్రం చదువుతాం. ఇప్పుడు సృష్టి జరిగిందండి, ఈ జగత్ సృష్టి జరిగింది, మరి దేవతల సృష్టి చేయాలి కదా. ఇప్పుడు దేవతల సృష్టి చెయ్యాలి. తర్వాత క్రిందనే ఉంది, 5వ మంత్రం చదువుతాం. సో వేదే అహం వామ సృష్టిరస్మి, అహం హీదం సర్వమసృష్టితే తతః సృష్టిరభవత్, సృష్ట్యాం హ్యాస్యైతస్యాం భవతి య ఏవం వేద. ఇప్పుడు దేవతల సృష్టి చెప్పడానికి ముందు మరొక విషయం చెప్తున్నది ఉపనిషత్తు. ఏమనంటే బ్రహ్మదేవుడు అనుకున్నాడట, ఇప్పుడు శతరూప మనువుని సృష్టి చేసిన తర్వాత శతరూప ఈ విధంగా అనుకోవడం వల్ల అనేక జీవరాశులుగా మారి వెళ్తుండటం వల్ల స్త్రీ అనేక స్త్రీ రూపంలో ఉన్నటువంటి అనేక జీవరాశులు, అప్పుడు మను కూడా పురుష రూపంలో ఉన్న అనేక జీవరాశులుగా మారాడు. ఇలా మారి 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 జీవరాశుల సృష్టి పెరిగిపోయింది. పెరిగిపోయేటప్పటికీ బ్రహ్మదేవుడు అనుకున్నాడు, ఆహా నేను ఈ సృష్టి చేశాను అని అనుకున్నాడట. సృష్టి చేశాను అనుకోగానే అప్పుడు నేనే కదా సృష్టికర్తని, ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, నా నుంచే కదా వచ్చింది, కనుక నేనే సృష్టిని నేనే సృష్టికర్తని. క్రియేషన్ ఈజ్ మై సెల్ఫ్ అండ్ క్రియేటర్ ఈజ్ ఆల్సో మై సెల్ఫ్ అని అర్థం. ఎందుకంటే ఆయన నుంచి వేరుగా ఏమీ లేదు ఉపాదాన కారణం, ఆయనే ఉపాదాన కారణంగా ఉండి ఈ సృష్టిగా కనపడుతున్నాడు బ్రహ్మదేవుడు. నువ్వు మన పిల్లలు కూడా వేరే ఉన్నారా, ఈ శరీరంలో ఉంచి వచ్చినటువంటి రూపమే కదా అది. పిల్లల్ని తయారు చేసేటప్పుడు అబ్బాయిని అమ్మాయిని ఏదైనా తీసుకొచ్చి మీరు తయారు చేశారా, ఈ శరీరంలోంచి రూపమే ఆ రూపంగా వ్యక్తం అవుతున్నది. చూసారా, అది ఎక్కడ ఈ ఆలోచన సైంటిఫిక్గా ఎక్కడ దెబ్బతిందో, సైంటిఫిక్గా అనకూడదు, ఇప్పుడు మనకున్న అనుభవానికి తగినట్లుగా ఉంటుంది మన శాస్త్రం. ఆర్టికల్ ఒకటి వచ్చింది చూసారా పేపర్లో, డార్విన్ సిద్ధాంతాన్ని ఒప్పుకోకూడదు అని చెప్పి న్యూస్. డార్విన్ సిద్ధాంతం ఏంటంటే గొరిల్లాలో నుంచి వచ్చాయంట మనం, చింపాంజీ కోతి, గొరిల్లా అంటే కోతిని పెద్ద కోతి అంటారు దాన్ని, చింపాంజీలో నుంచి కోతిలో నుంచి పుట్టాడు మనిషి అనేటువంటిది ఎక్కడ శాస్త్రాల్లో లేదు. ఆయన ఎవరో మినిస్టర్ ఒక ఆయన అబ్జెక్ట్ చేశాడు, ఎక్కడ శాస్త్రాల్లో చెప్పబడలేదు, మా తాతయ్య అమ్మమ్మ ఎవరు కూడా మాకు ఈ కథలు చెప్పలేదు, ఒరే మనందరం కోతుల నుంచి వచ్చానరా అని ఎవరు చెప్పలేదు. కనుక డార్విన్ సిద్ధాంతం అనేటువంటిది సృష్టి సిద్ధాంతం, సృష్టి పరిణామం, కోతి నుంచి వచ్చాడు మనిషి అనే సిద్ధాంతం ఎక్కడ ఆ అనుభవ విరుద్ధం అన్నాడు. మాకు పురాణాల్లో లేదు, శాస్త్రంలో ఎక్కడా లేదు, మా పెద్దలు ఎప్పుడు మాకు చెప్పలేదు, కనుక మాకు డార్విన్ సిద్ధాంతం అవసరం లేదని చెప్పి తీసేయాలి పాఠంలో నుంచి అన్నాడు ఆయన. ఏమంటే డార్విన్ సిద్ధాంతం ఇక్కడ చెప్పింది, మనం కోతి నుంచి పుట్టామా? కనుక ఆ సిద్ధాంతాలు ఇక్కడే కాదు, అసలు అమెరికాలో కూడా ఆ సిద్ధాంతాన్ని ఒప్పుకోవడంలా. ఈ క్రిస్టియన్స్లోనే క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్స్ రెండు రకాలు ఉన్నారు. ఒక థియరీ వాళ్ళు ఈ డార్వినిజాన్ని ఒప్పుకోరు అక్కడ, కనుక ఇప్పుడు మన శాస్త్రంలో కూడా లేదని చెప్తున్నారు, అది వేరే విషయం. ఈ సృష్టి అనేది వేరే ఒక పదార్థంతో తయారు చేసినది కాదు, బ్రహ్మదేవుడి నుంచే అది వ్యక్తమైంది, కనుక నేనే ఈ సృష్టి అన్నాడు ఆయన. బంగారం ఉందండి, బంగారమే అన్ని ఆభరణాలుగా ఉంది కదా, కనపడుతోంది కదా. ఇప్పుడు బంగారం అంటోంది నేనే ఈ ఆభరణాలన్నీ, తప్పేమన్నా ఉంది అందులో? బంగారమే కదా ఆభరణాల్లా కనపడుతోంది, కనుక నేనే ఈ ఆభరణాలన్నీ, ఈ తంగమాణిగే అంతా నేనే అన్నది, తప్పేం లేదు కదా, కరెక్టేగా. అదేవిధంగా బ్రహ్మదేవుడు కూడా ఈ సృష్టి నా నుంచే వచ్చినది కనుక నేనే సంకల్పం చేశాను, కనుక నేనే సృష్టికర్తని నేనే సృష్టిని అన్నాడు. ఇప్పుడు ఈ బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? భగవంతుడి నుంచి వచ్చాడు. కనుక భగవంతుడి నుంచి వచ్చిన సృష్టి బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడి నుంచి వచ్చిన సృష్టి మనం. అర్థమైందా ఇప్పుడు? కనుక మనం విష్ణు సహస్రనామంలో మొదటి నామం ఏమిటి భగవంతుడికి? విశ్వం. సృష్టి ఆయన పేరే సృష్టి. ఈ విశ్వానికే కదా, సృష్టికే కదా విశ్వం అని పేరు. ఆయనే ఈ సృష్టి కనుక, సృష్టి అనేది విశ్వం కనుక ఆయనకేమిటి పేరు? విశ్వం. ఊరికి చదువుతాం విష్ణు సహస్రనామ విశ్వం విష్ణుర్వ షట్కారో. ఆయనకి ఎందుకండి విశ్వం అని రావాలి? ఈ విశ్వంగా ఆయన ఉన్నాడు కనుక ఆయన పేరు విశ్వం. కనుక మనం మాట్లాడేది చెప్పేది ఒకదానికి అర్థం ఉంది. మీరు 30 18 పురాణాలు, 36 పురాణాలు తీసుకున్నా కూడా ఎక్కడ ఒక్క క్లాష్ రాదు. మన అనుభవానికి, మన శాస్త్రానికి, మన యొక్క మహర్షులు చెప్పిన దానికి, పురాణాలకి ఎక్కడ ఒక క్లాష్ రానే రాదు ఎటువంటి పరిస్థితుల్లో. అర్థమైందా? మనం అర్థం చేసుకునే స్థితికి ఎదగాలి. అది వచ్చింది ఇక్కడ తంట. సరే చివరికి, సో అవేత్, ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటాడో, ఈయన అనుకున్నాట, బ్రహ్మదేవుడు అనుకున్నాట, సహా అవేత్, తను తెలుసుకున్నాడు ఏమని? అహం వావ సృష్టిరస్మి, నేనే కదా ఈ సృష్టి అనుకున్నాడు. అహం హి ఇదం సర్వమసృష్టీతి, నేనే కదా ఈ మొత్తాన్ని సృష్టి చేశాను. తతః సృష్టిరభవత్, నేనే సృష్టి చేశాను కనుక ఈ సృష్టి అయింది, కనుక నేనే సృష్టికర్తని నేనే సృష్టిని అన్నాడు. ఇప్పుడు మనం సృష్టిని ఎందుకు పూజిస్తాం, అర్థమైందా? ఆయనే కనుక, భగవంతుడే కనుక ఈ సృష్టిని మనం పూజిస్తాం, ఆరాధిస్తాం. లేకపోతే నువ్వు చేసావా నేను చేశానా? ఎట్లా చేశారు చెప్పండి? వసంత ఋతువు వస్తే ఆకులు రాలుతాయి, మనం రాల్పిస్తామా? చెట్లు చిగుర్చి పూలు పూయును, గ్రీష్మకాలం వచ్చును, ఎండలు మెండుగా కాయును, మనం కాయిస్తామా? మనం చేయనిది ఏదో ఉన్నది ఒకటి, ఆ శక్తి భగవంతుడు. నేను చెయ్యలేదు కనుక, ఎవరో చేశారు కనుక, ఆ చేసిన వాడు ఎవరో శక్తివంతుడు కనుక ఆయన భగవంతుడు అన్న నమస్కారం పెడుతున్నాం. నీకేంటి బాధ? నీకెందుకు కడుపులో నొప్పి? మనం నమస్కారం చేసుకుంటే వాళ్ళకెందుకండి కడుపులో నొప్పి? మీరు పిచ్చివాళ్ళు అంటారు, మేము పిచ్చివాళ్ళమే చేసుకుంటాం, నీకెందుకు? మా ఋషులు పిచ్చివాళ్ళు కాదు, మహామేధావంతులు, ప్రపంచానికి జ్ఞానాన్ని పెంచినటువంటి ఆచార్యులు ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ మహామేధావులు. సరే, అలా ఇప్పుడు ఏంటైతే బ్రహ్మదేవుడు ఇట్లా అనుకున్నాడు, ఈ విధంగా ఎవరైతే బ్రహ్మదేవుడే సృష్టి చేశాడో, బ్రహ్మదేవుడే ఈ సృష్టి అని తెలుసుకుంటారో, వాళ్ళు కూడా బ్రహ్మదేవుడు అవుతాడు, సృష్టికర్త అవుతాడు. అది చెప్తున్నారు, సృష్ట్యాం హ అస్య ఏతస్యాం భవతి, ఈ బ్రహ్మదేవుడి నుంచే వచ్చింది ఈ సృష్టి, ఆ బ్రహ్మదేవుడే ఈ సృష్టి అంతా ఉన్నాడు అని ఎవరైతే తెలుసుకుంటారో, యహ ఏవం వేద, వాళ్ళు కూడా ఈ సృష్టిని చేస్తారు, సృష్టి చేయగలరు, వాళ్ళు కూడా సృష్టికర్తలు అవుతారు, వాళ్ళు కూడా ఈ సృష్టిగా మారగలరు అని అర్థం అక్కడ. అది ఉపాసన ఫలం, ప్రజాపతి యొక్క స్తుతి, ప్రజాపతి ఉపాసన ఫలం. తర్వాత మంత్రం 6వ మంత్రం. ఇది కూడా మహా పెద్ద మంత్రం. చదువుతాం దేవతల సృష్టి. ఇప్పుడు 30వ పేజీ 6వ మంత్రం. అధీత్యభ్యమన్యతే స ముఖాచయోనేః హస్తాభ్యాం చాగ్నిమసృజత. తస్మాదేతదుభయం అలోమకం అంతరతః అంతరతః అలోమకాహి యోనిరంతరతః తద్యదిదమాహుః అముం యజామం యజేతి. ఏకైకం దేవం ఏతస్యైవ సా విసృష్టిః ఏష ఊహ్యేవ సర్వే దేవాః. అథ యత్కించిదే మార్ద్రం యత్కించిదేదమార్ద్రం తద్రేతసో అసృజత్ తద్ సోమః ఏతావద్వా ఇదం సర్వం అన్నం చైవాన్నాదశ్చ సోమేవాన్నం అగ్నిరన్నాదః సైషా బ్రహ్మణోతి సృష్టిః. ఇంతవరకు చూస్తాం. ఇప్పుడు ఇక్కడ దేవతల సృష్టి అంటే మనకు శ్రోత్రస్య దిగ్దేవత త్వచో వాయు చక్షుష సూర్య ఈ దేవతలందరూ ఉన్నారు, అధిష్టాన దేవతలు. వీళ్ళందరినీ సృష్టి చేశాడు. ఆ చేయడానికి ముందు దేవతలని ఎలా సృష్టి చేశాడు అంటే అగ్నిదేవత సోమదేవత అని ఇద్దరు దేవతలు. ఇక్కడ 4 మెట్లుగా చెప్పుకోవాలి ఈ దేవత సృష్టి. అగ్నిదేవత సోమదేవత అని చిహ్నాలన్నమాట వాళ్ళకి, ఇద్దరు దేవతలు. మొదట మిథునం అంటారు, అగ్నిదేవత సోమదేవత మిథునం. ఇది మొదటి అర్థం. రెండవ అర్థం, వైదిక కర్మలు చేసేటప్పుడు అగ్నిహోత్రం చేస్తాం. అగ్నిహోత్రంలో ఈ సోమరసాన్ని పోస్తారు, హోమం చేస్తారు ఈ సోమరసాన్ని. అగ్నిదేవుడు సోమరసాన్ని స్వీకరించేవాడు. సోమరసం అగ్నిదేవుడి చేత భక్షింపబడుతోంది కనుక భోక్త అగ్నిదేవుడు, భక్షింపబడేది సోమరసం. అట్లా అగ్నిదేవుడు సోమరసం. రెండో మెట్టులో అగ్నిలో ఆహుతి అవుతుంది సోమరసం. సోమరసం సోమలత అనే ఒక తీగ నుంచి తీసిన రసం సోమరసం. ఆ సోమరసం కూడా ఈ చంద్రుడి వల్ల బాగా అభివృద్ధి చెందుతుందట. దానిలో పోషకాలన్నీ చంద్రుడి వల్ల వస్తాయి. గామా విశ్యచ భూతాని ధారయామ్యహ మోజస పుష్ణామి చౌషధి సర్వాహ సోమో భూత్వా రసాత్మక. ఇది రెండవ మెట్టు, అగ్నిహోత్రం సోమరసం. మూడవ అర్థం ఏంటంటే అగ్నితత్వం మన శరీరంలో కూడా ఉంది. మన కడుపులో పొట్టలో జాఠరాగ్ని అనే పేరుతో ఉంది. ఈ జాఠరాగ్ని మనం ఏం చేస్తాం, అగ్నితో సమానం. ఇది మనం ఏమేమి తింటాం, అన్ని పోషకాలు. ఆ పండ్లలో ఉన్నాయి, ఈ కూరగాయలే ఉన్నాయి, ధాన్యాలు అన్ని పోషకాలు చూసుకునేదా మరి తింటాం. ఈ పోషకాలన్నీ కూడా సోమరసంతో సమానం. మన పొట్టలో ఉన్న అగ్ని అగ్ని జాఠరాగ్ని అగ్నితో సమానం. కనుక ఈ యొక్క పోషకాలన్నీ భోజించేవాడు అగ్ని భోక్త. ఈ అన్నం మనం తినేటటువంటి పోషకాలతో కూడిన ఆహారం భోగ్యం, భోజ్యం భోక్త. అగ్నిదేవుడు ఈ జాఠరాగ్ని, సోమరసం ఈ యొక్క పోషకాలతో కూడినటువంటిది ఆహారం. ఈ రెండు కలుస్తాయి లోపల. ఇది మూడవ అర్థం. నాలుగవ అర్థం ఏమిటంటే అగ్నిని ఏమంటాం, భుజించేవాడు అంటాం. ఏం భుజిస్తున్నాడు అగ్ని? భోక్తృ ప్రపంచాన్ని. ఈ ప్రపంచాన్ని, ఈ భోగ్య ప్రపంచం ఆయనకి, ఆయన భోక్త, ఇది భోగ్య ప్రపంచం. కనుక అగ్నిదేవత భోక్త, సోమరసం భోగ్య ప్రపంచం అని ఇట్లా నాలుగు విధాలుగా చెప్పబడుతోంది. ఆ మిగతా అర్థం వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.